మిల్ ఆన్ ది ఫ్లాస్. రచన జార్జ్ యూలియట్. రచయితల జీవితాల కంటే వారి రచనలే కలర్ఫుల్గా ఉంటాయి. ఇది 190 పాళ్ళు సగటు రచయితలకు వర్తిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా ఒక ప్రత్యేకత కలిగిన రచయితలు అక్కడక్కడా ఉంటూ ఉంటారు. వారి జీవితాలు రచనలతో పోటీపడి ఒక్కొక్కప్పుడు రచయితే ఉన్నతంగా విస్తృతంగా కనిపిస్తూ ఉంటాడు. మన తెలుగులో గుడిపాటి వెంకటచలం గారు రచనల కంటే ఉన్నతంగా వైవిధ్య అనుభవాలతో జీవితం గడిపిన వ్యక్తి. ఆయన జీవితం రచనల కంటే కలర్ఫుల్గా ఉండి ఒక ప్రత్యేకతతో విశిష్టంగా ఉండేది. ఆయన సంఘం కట్టుబాట్లకి ఏనాడూ తలవొగ్గక సమాజానికి అతీతంగా బతకగలిగారు. ఇలా సమాజానికి ఎదురీది ఆత్మవిశ్వాసంతో బతకగలిగిన రచయితల్లో ఆంగ్ల రచయితల్లో ఆస్కార్ వైల్డ్ని, మేరీ ఇవాన్స్ని ప్రముఖంగా చెప్పుకుంటారు. ఆంగ్ల పాఠకులు మేరీ ఇవాన్స్ అంటే ఎవరో అని ఆ రచయిత్రిని గుర్తించడానికి తడబడతారు. అదే జార్జ్ ఇలియట్ అంటే ఆమెకి ఆంగ్ల సాహిత్యంలో ఉన్న విశిష్ట స్థానం వల్ల గభాలన గుర్తించగలుగుతారు. జార్జ్ ఇలియట్ అన్న కలం పేరుతో వ్రాసిన మేరీ ఇవాన్స్ ఇప్పటికి 150 ఏళ్ల క్రితమే ఈ సమాజపు కట్టుబాట్లని, శుష్క వివాహ వ్యవస్థని ఎదిరించి తనను ప్రేమించిన వానితో పెళ్లి కాకుండానే 25 ఏళ్లపాటు సుఖంగా జీవితయానం సాగించి ఆంగ్ల సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసింది. జార్జ్ ఇలియట్ రాసిన మిల్ ఆన్ ద ఫ్లాస్ అన్న నవలని పాఠకులకి పరిచయం చేయబోతున్నాను. 19వ శతాబ్దపు 2వ భాగంలో ఇద్దరు స్త్రీలు 2 సింహాసనాలని అధిష్ఠించి ఏకఛత్రాధిపత్యం వహించి పరిపాలించారు. ఇటు విక్టోరియా మహారాణి బ్రిటిష్ సింహాసనంపై దేదీప్యమానంగా వెలుగుతుంటే, అటు జార్జ్ ఇలియట్ ఆంగ్ల సాహిత్య సింహాసనంపై దివ్యజ్యోతిలా వెలిగింది. జార్జ్ ఇలియట్ మగపేరు. ఈ మగపేరు తగిలించుకోవడానికి ఈమె జీవితానికి చాలా సంబంధం ఉంది. ఈమె జీవిత చరిత్ర తెలియని చాలామంది ఆడపేరు పెట్టుకుంటే ఆనాటి పాఠకులు చదవరని మగపేరు పెట్టుకుంది అంటుంటారు. అది నిజం కాదు. అసలు గాథ మరొకటి ఉంది. మేరీ ఇవాన్స్ జీవితం విచిత్రమైంది. 3 పిల్లల్లో చివరి ఆడపిల్ల. తండ్రి సామాన్యుడు. తల్లి 10వ ఏట చనిపోయింది. మేరీకి అన్నగారి పైన వెర్రి ఆపేక్ష. అతనామెకి దైవ సమానుడు. ఈమె పొట్టిగా ఉండేది. అకస్మాత్తుగా చూస్తే బొద్దుగా ఉన్నట్లు అనిపించేదిట. చక్కగా పాడగలిగేది. అమృతం చిలికినట్లుండేవిట ఆమె మాటలు. మేరీ చిన్నతనంలోని చాలా భాగం ఆమె రాసిన మిల్ ఆన్ ద ఫ్లాస్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటారు విమర్శకులు. అప్పట్లో రచనా వ్యాసంగంలో ప్రవేశించిన స్త్రీలు మగపేర్లతో రాసేవారు. మేరీకి అనారోగ్యం. తండ్రి మరణంతో 30వ ఏట లండన్ వెళ్ళి వెస్ట్ మినిస్టర్ రివ్యూ పత్రికలో సహాయ సంపాదకురాలిగా చేరింది. అప్పటికి మేరీకి పెళ్లి కాలేదు. అన్నగారు దూరదేశంలో ఉన్నాడు. తండ్రి పోయాడు. సరిగ్గా అటువంటి సమయంలోనే జార్జ్ హెన్రీకి లూయీతో పరిచయం అయింది. హెన్రీ మితభాషి, సాహిత్యాభిలాషి, రచయిత. భార్య చెడు ప్రవర్తనని భరించలేక హెన్రీ ఒంటరిగా ఉంటున్నాడు. అటువంటి హెన్రీకి మేరీ ఇవాన్స్కి పరిచయమై అది ప్రేమగా మారింది. అప్పటికే ఇద్దరికీ సాహితీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులున్నాయి. హెన్రీ తన భార్య నుంచి విడాకులు పొందలేకపోతాడు. కానీ ఈ ఇద్దరు శుష్క సాంఘిక కట్టుబాట్లకి భయపడక కలిసి జీవించడానికి నిశ్చయించుకున్నారు. పెళ్లి కాకుండా ఈ ఇద్దరూ కలిసి బతుకుతున్నారని, వీరిది అక్రమ బాంధవ్యమని స్నేహితులు మర్యాదస్తులు తప్పించుకు తిరిగేవారు. వాళ్ల ఇంటికి ఎవరూ వెళ్లేవారు కాదు. తమ ఇళ్లకు పిలిచేవారు కాదు. సంఘ బహిష్కృతులై ప్రేమికులిద్దరూ ఏకాంతవాసం గడుపుతున్న రోజుల్లో మేరీ కలం కాల్పనిక జగత్తు వైపు, సృజనాత్మక రంగం వైపు తిరిగి సీన్స్ ఫ్రమ్ ద క్లెరికల్ లైఫ్ అన్న ఆమె కథానికలకు విపరీతమైన ఆదరణ కలిగింది. సంఘ బహిష్కృత హెన్రీని పెళ్లి చేసుకోకపోవడం వల్ల మేరీ అటు తండ్రి ఇంటి పేరుకి ఇటు హెన్రీ పేరుకి చెందకపోవటం చేత జార్జ్ ఇలియట్ అన్న కొత్త పేరుతో రచనలు ఆరంభించింది. ఆ తర్వాత 25 ఏళ్లదాకా జార్జ్ ఇలియట్ ఆంగ్ల సాహిత్య సింహాసనాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. చట్టసమ్మతం కాని సంఘ బహిష్కరణకి గురైన ఆమె పెళ్లి చేసుకోకుండా దాంపత్య జీవితం గడిపింది. ఆ 25 ఏళ్లలో ఆమె 8 బ్రహ్మాండమైన రచనలు చేసింది. మనసా వాచ కర్మణ హెన్రీనే నమ్మి 25 ఏళ్లు కలిసి జీవించిన మేరీ హెన్రీ మరణంతో ఏకాకి, చుక్కాని కోల్పోయిన నావా అయింది. బతికుండగానే పేరు ప్రఖ్యాతలు పొందింది. తను ప్రేమించిన వ్యక్తితో ఆ 25 ఏళ్లు సుఖమయ జీవితం గడిపింది. అటువంటి పరిపూర్ణ జీవితం, తృప్తైన జీవితం గడపటం వలనే ఈమె రచనల్లో ఒక నిండుతనం కనిపిస్తుంది. ఈమె 1819లో జన్మించి 1880లో మరణించింది. యాడమ్స్ బెడ్, మిల్ ఆన్ ద ఫ్లాస్, సైలాస్ మార్నెర్ వంటి నవలలు అమిత ప్రఖ్యాతితో ప్రపంచ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాయి. సుమారు 150 ఏళ్ల క్రితం ఒక స్త్రీ 3 సంప్రదాయాలను ఛేదించి తన వ్యక్తిత్వం, స్వాతంత్రం నిలుపుకుంటూ పెళ్లి అనే ముద్ర లేకుండా ప్రేమించిన వ్యక్తితో 25 ఏళ్లపాటు గడిపింది అంటే ఆమెకి ఎటువంటి మానసిక స్థైర్యము, చిత్తశుద్ధి ఉందో ఈనాటి మనం కూడా ఊహించలేం. కాలానికి ఎదురీది, ఆ ఎదురీతలో విజయం సాధించిన వ్యక్తి జార్జ్ ఇలియట్. ఈమె గురించి ఇంత ఎందుకు చెప్పానంటే మానసిక శక్తి ఒక్క మగవారి సొత్తే కాదు, ఆడవారిలో కూడా ఉంది అన్నదానికి. జార్జ్ ఇలియట్ రచించిన నవలలన్నిట్లో మిల్ ఆన్ ద ఫ్లాస్ నవలని తలమానికంగా పేర్కొంటారు. ఆ నవలలోని కథానాయకి మిగ్గీలో ప్రపంచంలోని బాలికలందరూ ప్రతిఫలిస్తారు. చెల్లెలికి సోదరునిపై గల ప్రేమని అంత అందంగా చిత్రిస్తుంది. కథ ఇలా ఆరంభమవుతుంది. ఫాస్ నది ఒడ్డునే పిండిమర, దాన్ని ఆనుకునే పిండిమర యజమాని ఇల్లు. యజమాని పేరు టలివర్. ఒక కొడుకు కూతురు. కొడుకు టామ్కి 12 ఏళ్ళు, కూతురు మిగ్గీకి 9 ఏళ్ళు. వీరు మరీ బీదవారు కాదు, కానీ ఆ పిండిమర మీద పెద్ద లాభాలు లేకపోవటం వల్ల, కోర్టు కేసుల వల్ల టలివర్ తన భార్య అక్కగారి వద్ద నుంచి 500 పౌండ్లు అప్పు తెస్తాడు. టలివర్ భార్య పేరు బెస్సీ. బెస్సీకి 2 అక్కలు, 1 చెల్లెలును. పెద్దక్కగారు అప్పిచ్చిన డబ్బు మీద వడ్డీ పుచ్చుకుంటూ ఉంటుంది. బెస్సీ చెల్లెలి కూతురు లూసీ తెల్లగా, ఉంగరాల జుట్టుతో చక్కగా ఉంటుంది. బెస్సీకి తన కూతురికి నిడుపాటి సాఫీ జుట్టు ఉంటుంది, కానీ లూసీలాగా నొక్కుల జుట్టు లేదని, లూసీ అంత అందగత్తె కాదని ఒకటే విచారపడుతూ ఉంటుంది. మిగ్గీ చదువు సంధ్యల్లో అన్న టామ్ కంటే ముందే ఉండేది. చేతికందిన పుస్తకాలన్నీ చదివేది. అన్న టామ్ అంటే మిగ్గీకి ప్రాణం. టామ్ గీసిన గీటు దాటేది కాదు. తన కూతురు తెలివితేటలకి టలివర్ లోలోన ఆనందించిన, ఆడపిల్లలకి అంత తెలివి అనవసరం, అతి తెలివి ఉంటే పెళ్లి కాదేవోనని భయపడుతూ ఉండేవాడు. టలివర్కి 1 చెల్లెలుంది. ఆమె ఆపదలో ఉంటే 300 అప్పిచ్చి ఆదుకున్నాడు. టామ్కి పెద్ద చదువులు చెప్పించి ప్రయోజకుని చేద్దామన్న ఆశ. భార్యవైపు బంధువులు ఇది తమ తాహతుకు మించిన పని అని మందలించినా వినక టలివర్ టామ్ని చదువుల కోసం పొరుగురు పంపుతాడు. అన్నగారు వెళ్ళిపోవటంతో మిగ్గీ ఒంటరిదైపోయి దిగులు పడుతుంది. సెలవుల్లో టామ్ చదువుకునే స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మిగ్గీ ఫిలిప్ని చూస్తుంది. ఫిలిప్ గూని పిల్లవాడు. అతనిది దయార్ద్ర హృదయం. టామ్కి కాలు మీద గాయమైనప్పుడు అతను చేసిన సేవ చూసి మిగ్గీ ఫిలిప్ మీద అభిమానం చూపుతుంది. టామ్, ఫిలిప్లు ఉత్తర దక్షిణాల వంటి వ్యతిరేక స్వభావాలు కలవాళ్ళు. టామ్కి ఆటలంటే ఇష్టం, చదువు మీద శ్రద్ధ లేదు. ఫిలిప్ గూనివాడు, చదువంటే ప్రాణం. అంతేకాదు, ఈ 2 కుటుంబాల మధ్య, ఈ 2 తండ్రుల మధ్య విరోధం. ఈ కారణాల వల్ల టామ్, ఫిలిప్లు స్నేహితులు కాలేకపోతారు. కానీ ఫిలిప్కి మగ్గి అంటే ప్రాణం. ఇలా 3 ఏళ్ళు గడుస్తాయి. మిగ్గీ తమ ఊళ్ళోనే ఆడపిల్లల స్కూల్లోనూ, టామ్ పొరుగురులోనూ చదువుకుంటూ ఉంటారు. ఈలోగా అనూహ్యమైన మార్పులు వస్తాయి. కోర్టు కేసులో పిండిమరతో సహా ఆస్తంతా కోల్పోతాడు టలివర్. సర్వస్వం కోల్పోయిన దిగుల్లో నోటి మాట పడిపోతుంది. ఇల్లు, ఆస్తి, పిండిమర అంతా వేలమవుతున్నా బెస్సీ అక్కలు అంటే టలివర్ అత్తవారి వైపు వారు ఎవరూ సాయపడరు. వేలంలో పిండిమర ఫిలిప్ తండ్రి కొనుక్కుంటాడు. దయతల్చి దానికి టలివర్ని మేనేజర్గా నియమిస్తాడు. ఈ సంఘటనల వల్ల పరిస్థితులు తలకిందులవుతాయి. టామ్ చదువు సగంలో ఆగిపోతుంది. ఎన్నో ఆశలతో చదువులో ప్రవేశించిన టామ్ చిన్న ఉద్యోగం సంపాదించుకుని మిగిలిపోయిన అప్పులు తీర్చడానికి ప్రతిక్షణం తంటాలు పడుతుంటాడు. టలివర్కి బాగా వృద్ధాప్యం వచ్చేసింది. అతని భార్య బెస్సీ పోయిన ఆస్తి గురించి, గత వైభవం గురించి దిగులు పడుతూ ఉంటుంది. అలాంటి రోజుల్లో ఒక సాయంత్రం వేళ మిగ్గీ గడిచిన కాలాన్ని తలుచుకుంటూ ఇంటి పక్కనున్న చెట్ల మధ్య తిరుగాడుతుండగా ఫిలిప్ని చూస్తుంది. ఇద్దరూ బాల్య స్నేహాన్ని మర్చిపోలేదు. ఒకళ్ళనొకరు మనసులో తలుచుకుంటూనే ఉన్నారు. చిన్నప్పుడు అతి సామాన్యంగా ఉండే మిగ్గీ వయసు వచ్చాక యవ్వనంతో పాటు అందాన్ని పుణికిపుచ్చుకుని సౌందర్య రాశిలా మారింది. ఫిలిప్ గూనివాడైనా వికలాంగుడైనా మిగ్గీ అతని ప్రేమని తృణీకరించదు. ఇలా కొన్నాళ్లు జరుగుతుంది. ఈ ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకోవడం టామ్ కంటపడుతుంది. తమ ఆజన్మ విరోధి, తమ సిరి సంపదలను దోచుకున్న కుటుంబానికి వారసుడైన ఫిలిప్తో మాట్లాడటం తండ్రి మాటని ఎదిరించటమేనని మిగ్గీని మందలించి ఇక మీదట ఫిలిప్ని కలుసుకోకుండా ఉంటానని చెల్లెలు మిగ్గీ నుంచి మాట తీసుకుంటాడు టామ్. టామ్ చేస్తున్న అన్యాయానికి, అతని నిరంకుశత్వానికి మిగ్గీ మనసు తిరగబడినా సోదర ప్రేమకి లొంగిపోతుంది. ఫిలిప్ని కలుసుకోదు. కాలగర్భంలో కొన్నేళ్లు కలిసిపోతాయి. టామ్ ప్రయోజకుడవుతాడు. తండ్రి అప్పులన్నీ పూర్తిగా తీర్చేస్తాడు. తాము రుణబాధ నుంచి విముక్తలమయ్యామన్న వార్త విన్నాకనే ఆనాడే టలివర్ ప్రశాంతంగా కన్నుమూస్తాడు. తండ్రి మరణానంతరం మిగ్గీ దూర ప్రదేశంలో టీచర్గా ఉద్యోగంలో ప్రవేశిస్తుంది. టామ్ విడిగా మరో ఊర్లో ఉంటాడు. పిండిమర్ని మరొకరు నడుపుతూ ఉంటారు. లూసీ తల్లి అంటే బెస్సీ చెల్లెలు మరణంతో మిగ్గీ తల్లి బెస్సీ లూసీని, ఆమె తండ్రిని సంరక్షిస్తూ వాళ్ల ఇంటి భారం తన పైన వేసుకుని వాళ్లతోనే ఉంటుంది. వయసు రావటంతో లూసీ గొప్ప అందగత్తె అవుతుంది. మిగ్గీని ప్రేమించిన ఫిలిప్ లూసీ ఇంటికి తరచూ వస్తుంటాడు. స్టీఫెన్ అనే యువకుడు లూసీని మనసారా ప్రేమించి ఆమెను తరచూ కలుసుకుంటూ ఉంటాడు. ఊరంతా స్టీఫెన్ లూసీలు కాబోయే దంపతులని చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా దూరదేశంలో బతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తున్న మిగ్గీని తనతో పాటు కొన్నాళ్లు గడపమని లూసీ తమ ఇంటికి ఆహ్వానిస్తుంది. లూసీ విరజాజి మొగ్గైతే మిగ్గీ అడవి పువ్వులాంటిది. మిగ్గీ అందాన్ని స్టీఫెన్ ఫిలిప్లిద్దరూ ఆరాధిస్తూ ఉంటారు. కానీ మిగ్గీ హృదయం ఏనాడో ఫిలిప్కి దత్తమైపోయింది. అన్నగారికిచ్చిన మాట ప్రకారం ఫిలిప్ని పెళ్లాడలేదు, కానీ మనసా ఆమె అతని సొత్తే. లూసీని పెళ్లాడదామనుకుంటున్న స్టీఫెన్ దృష్టి మిగ్గీ మీద లగ్నమైంది. ఇద్దరిలోనూ అనురాగం మొలకెత్తుతుంది. ఈ ఆకర్షణ ఇటు లూసీకి అటు ఫిలిప్కి ఇద్దరికీ అన్యాయమని వారికి తెలుసు. కానీ అనుకోని సంఘటనల వల్ల మిగ్గీ స్టీఫెన్లిద్దరూ ఏకాంతంగా నదిపైన ప్రయాణం చేయటం సంభవిస్తుంది. నది మీద వెళ్తున్న ఆ చిన్న పడవ నుంచి స్టీఫెన్ మిగ్గీని వేరొక ఓడలోకి మార్చి పొరుగు పట్టణానికి తీసుకెళ్తాడు. అక్కడ రెండు రోజుల పాటు బతిమాలిన, ప్రాధేయపడిన, వేడుకున్న మిగ్గీ లూసీకి అన్యాయం చేయడానికి ఒప్పుకోదు. స్టీఫెన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. ఆ మూడో నాడు ఒంటరిగా ఉన్న ఊరికొచ్చేస్తుంది. పెళ్లి కాని కన్య ఇంకొక స్త్రీని వివాహం ఆడబోతున్న పురుషుడు ఇద్దరూ మూడు రోజుల పాటు పొరుగురులో ఉండి వస్తే లోకం ఏమనుకుంటుంది? మిగ్గీని అందరూ, ఆఖరికి అన్న కూడా పతిత అని దూషిస్తాడు. ఆదరించిన లూసీకి అపకారం చేసిందని తిట్టి తన గుమ్మం తొక్కనివ్వడు. అన్ని అవమానాల్ని భరిస్తూ అదే ఊర్లో మిగ్గీ తాను తప్పు చేయలేదన్న ఆత్మబలంతో ఒక చర్చి ఉద్యోగి పిల్లలకి చదువులు చెప్తూ బతకాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఊరివారి అనుమానాలతో, అపవాదులతో ఆ ఉద్యోగము పోతుంది. అందరూ అన్ని తలుపులు మూసేస్తారు. లోకం పతిత అంటుంది. స్టీఫెన్ తనను మనసారా ప్రేమించిన లూసీకి అన్యాయం చేయకూడదని అతన్ని వివాహం ఆడ నిరాకరించింది. కానీ అవమానం, అపవాదులు, నిందలు తప్పలేదు. ఈ దుఃఖపూరిత గాథని లూసీ, ఫిలిప్లు ఆ ఇద్దరూ మాత్రమే అర్థం చేసుకున్నారు. అదొక్కటే ఆమె చీకటి జీవితంలోని కాంతికిరణం. ఉన్న ఊర్లో ఏ ఉద్యోగం లేదు. అన్నగారు గడప తొక్కనివ్వడు. హృదయం చీల్చే ప్రేమలేఖ స్టీఫెన్ వద్ద నుంచి వచ్చింది. పెళ్లాడమని ప్రాధేయపడుతూ బతిమాలుకుంటూ ఉత్తరం రాశాడు. ఆ రాత్రి చీకట్లో మిగ్గీ భగవంతుని దారిచూపమని మోకాళ్ల మీద సాగిలపడి ప్రార్థిస్తూ ఉంటే కాలికి ఏదో చల్లగా తగులుతుంది. తడిమి చూసుకుంటే గదిలోకి సన్నగా నీరు వస్తోంది. మిగ్గీ తక్షణం లేచింది. ఫ్లాస్ నది పొంగితే ఊళ్ళోకి నీరు వచ్చేస్తుంది. ఊళ్ళోకే నీరు వస్తున్నప్పుడు నది ఒడ్డున్న పిండిమర, ఆ మరణి ఆనుకున్న ఇంట్లో ఉన్న టామ్ ఈ వరదల్లో ఏమైపోతాడో అని మిగ్గీ ఆదుర్ద. ఆ రాత్రివేళ ఆ వరద ప్రవాహంలో చిన్న బోటును నడుపుకుంటూ 2 మైళ్ల దూరాన్ని 4 గంటలు అతి ప్రయాసపడి పిండిమర దగ్గరకు చేరుకుంటుంది మిగ్గీ. అప్పటికే నదీ ప్రవాహం పిండిమరని సగభాగం ముంచేసింది. టామ్ పై అంతస్తులో అరచేతుల్లో ప్రాణం ముంచుకొని భయం భయంగా ప్రవాహ ఉధృతాన్ని చూస్తున్నాడు. సోదరి, చిన్నప్పటినుంచి తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన చెల్లెలు ఆ జలప్రళయంలో అన్నగారి కోసం వచ్చి, "టామ్, నేను వచ్చాను" అని గట్టిగా కేకవేసింది. టామ్ పై అంతస్తుల్లో నుంచి బోటు మీదకి దూకి మిగ్గీని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఒక్క క్షణం ఇద్దరికీ బాల్యంలోని తమ అనురాగం జ్ఞాపకం వస్తుంది. ప్రవాహ వేగంలో కొట్టుకొస్తున్న పిండిమర, కర్రదుంగలు పడవను ఢీకొంటాయి. అన్నా చెల్లెలు ఆ పడవలో, ఆ ఆలింగనంలో అలానే ప్రవాహ వేగంలో అంతమైపోతారు. అపవాదుల నుంచి, అవమానాల నుంచి శాశ్వత విముక్తి పొందుతుంది మిగ్గీ. ఇది మిల్ ఆఫ్ ద ఫ్లాస్క్ నవల కథా సంగ్రహం. టామ్ మామూలుగా అందరి సోదరుల వంటి సగటు మగవాడు. అతన్ని గురించి చెప్పవలసిందేమీ లేదు. మిగ్గీ భ్రాతృప్రేమ మటుకు సాటిలేంది. ఆమె త్యాగం, అన్న పట్ల అనురాగం నారీ హృదయాలకి, ఆడపిల్లల ఆర్ద్రతకి ప్రతిబింబాలు. రక్త సంబంధీకులు, అందులోనూ తోడబుట్టినవాడి పట్ల ప్రేమ స్త్రీకి శాపము, బంధము కూడా. అయితే ఆ ప్రేమలోనే ఒక మాధుర్యం ఉంది. దాని ప్రతీకే జార్జ్ ఎలియట్ సృష్టించిన మిగ్గి. ఆ మిగ్గి పాఠకులపై శాశ్వత ముద్ర వేసుకుని 150 ఏళ్ల నుంచి చిరంజీవిగా ఉండిపోయింది.